නමෝ භගවතේ වාසුදේවාය ඕම් නමෝ භගවතේ වාසුදේවාය ඕම් නමෝ භගවතේ වාසුදේවාය නාරායණං නමස්කෘත්‍ය නරං සෛව නරෝත්තමං දේවීං සරස්වතීං వ్యాసం తతో జయం బుధిరయే నష్ట ప్రాయేశ భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతిరుత్తమ శ్లోకీ భక్తిర్భవతి నైష్టికీ. హరే కృష్ణ. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతం దశమ స్కందం అధ్యాయం 63 శ్రీకృష్ణ బాణాసుర యుద్ధం, ఈ అధ్యాయంలో శివజ్వరం కీర్తిస్తున్నటువంటి చివరి శ్లోకం ఇది, 4వ శ్లోకం. ఈ శ్లోకం గురించి మనం చర్చిస్తాం. 28వ శ్లోకం ఇది. తప్తోహం తే తేజసా దుస్తహేన కాంతోణ అత్యల్భణేన జ్వరేణ తావత్తాపో దేహినాం తేం రిమూలం నో తేవేరన్ యావదాసా అనుబద్ధాః. తప్తోహం తే తేజదసు దుస్సహేన శాంతోగ్రేణత్యల్బణేన జ్వరేణ తావత్తాపో దేహినాం తేంగ్రిమూలం నో సేవరన్ యావదాసానుబద్ధాః. తప్తః తప్తుడనైతిని అహం నేను, తే నీ యొక్క, తేజస తేజముచే, దుస్తహేన దుస్తహమగు, శాంత చల్లనిది, ఉగ్రేణ అయినను తప్తమనర్చునది, అతి మిక్కిలి ఉల్బణేన ఘోరమైనది, జ్వరేణ జ్వరము, తావత్ అంతవరకు, తాపః తాపము, దేహినాం దేహదారులకు, తే నీ యొక్క, అంగ్రిమూలం పాదమూలమును, ఊ నిజముగా, నా సేవరన్ సేవించకుండుట, యావత్ ఎంతవరకైతే, ఆశ భౌతికాశలతో, అనుబద్ధాహ నిరంతర బద్ధులు. భావం భాష్యము వివరించినది పూజ్యశ్రీ అభయచరణానంద భక్తి స్వామి శ్రీల ప్రభుపాద యొక్క శిష్య ప్రణీతం. జాయశ్రీ ప్రభుపాద భావము. చల్లనిదైనను సప్తమనర్చునట్టి దారుణమగుని జ్వర అస్తం యొక్క భీకరమగు తేజముచే నేను తప్పుడనైతిని. దేహదారులు భౌతిక అభిలాష బద్ధులై ఉండి నీ పాదపద్మ సేవకు విముఖులై ఉన్నంత వరకు కష్టముల పాలగుచుందురు. భాష్యము. హింస చేసి జీవించు వారలు భగవంతుని చేతిలో అదే హింసకు గురి అగుదురని గడచిన శ్లోకములో శివజ్వరం పలికెను. కాని భగవంతునికి శరణొచ్చని వారలు విశేషముగా శిక్షాహులగుదురని అతడు ఇచ్చాడు తెలుపుచున్నాడు. శివజ్వరం ఇంతవరకు ఉగ్రముగా వర్తించినప్పటికీ ఇప్పుడు భగవానుడికి శరణు చేసి తన తప్పును సర్దుకున్నందున ఆ దేవదేవుని అనుగ్రహమును బడగలని ఆశించను. అనగా అతడు ఇప్పుడు భగవద్భక్తుడైనాడు. దయచేసి మంగళ సమంతం చెప్పండి. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమీలితం ఏన తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావదూతం పరిజన సైతం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదం సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాశ్రం. నమావోం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావధాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతిశే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే ఉపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. సప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. మన ఈరోజు శ్రీమద్ భాగవతం దశమ స్కందం అధ్యాయం 63 శ్రీకృష్ణ బాణాసుర యుద్ధంలో శివజ్వరం పలికినటువంటి చివరి శ్లోకం మనం చర్చిస్తున్నాం. 28 శ్లోకం. మనం గత 4-5 తరగతుల్లో శివజ్వరం యొక్క ప్రార్థనలు వింటున్నాం. మనం మొట్టమొదటి అవగాహన చేసుకోవాలి శివజ్వరం అంటే ఏమి. మీకు చిన్న ప్రశ్న ఇది, 2-3 ప్రశ్నలు మీకు వేయాల్సి ఉంటుంది. మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను శివజ్వరం అంటే ఏమి, మీకు సమాధానం చెప్పగలరా? You want to translate in English? Hindi. From past 3-4 days we are discussing about Sivajwara. The chapter entitled as Lord Krishna fights with Banasura. Now the Sivajwara is glorifying the Supreme Lord. The last verse, now today we are discussing. Now I am asking a question to the devotees. What is Sivajwara? Can you tell me? Sivajwara is what? Sivajwara is Ushtanda Kodukunadi. Inka? It is a personification. Sivajwara is what? నేను విధంగా దేవతలు కొన్ని రూపాలు ఉన్నాయో, వాయువు వాయుదేవుడు, అదేవిధంగా అగ్ని అగ్నిదేవుడు, అదేవిధంగా గంగానది అనే యొక్క పర్సానిఫికేషన్ యమున ఆమె కూడా రూపం ఉందన్నమాట. అదేవిధంగా ఇక్కడ శివజ్వరం ఇంతకుముందు మాస్కరించినటువంటి ఒక ప్రభు విశ్వామిత్ర ప్రభు అని ఒక ప్రభుగా సంభవించారు శివజ్వర ప్రభు. ఇది పర్సానిఫికేషన్. సో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో శ్రీమద్ భాగవతం ప్రకారం శివజ్వరం అంటే ఆయనకి రూపాన్ని ఇక్కడ వివరించున్నారు. అతనికి త్రిశిర అంటే 3 తలలున్నాయి, 3 కాళ్ళున్నాయి, 6 చేతులున్నాయి. 6 హార్న్స్, హీ హాస్ 3 హెడ్స్ 3 లెగ్స్ 6 హార్న్స్ అండ్ 9 ఐస్. 3 తలలు, 3 కాళ్ళు, 6 చేతులు, తొమ్మిది కలిగి రూపాన్ని కలిగి ఉన్నాడు శివజ్వరం. ఇంతకుముందు మూడు శ్లోకాల్లో స్వామిని అంటే శ్రీకృష్ణుని కీర్తించడం జరిగింది. మనం జస్ట్ క్లుప్తంగా ఒక ఐదు నిమిషాల్లో ఐదు పది నిమిషాల్లో ఈ యొక్క వృత్తాంతం ఎందుకు వచ్చింది అనే మా అవసరం పునశ్చరణ చేసుకున్నాం. ఇది ఏకాదశివ కాబట్టి మనం ఈ యొక్క లీలని ఎందుకంత ప్రాధాన్యం కలిగి ఉంది, శివజ్వరం యొక్క విశిష్టత ఏంటి మనం క్లుప్తంగా తెలుసుకున్నాం. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం, మనం గత తరగతుల్లో రెండు ప్రధాన కారణాలుగా ఈ లీల జరగడానికి ప్రధాన కారణం చెప్పుకున్నాం మనం. ఒకటి, బాణాసుని యొక్క అహంకారాన్ని తొలగించడం, వినయపరచడం, అతనికి సహజమైన స్థానాన్ని తెలియజెప్పడం, అది భగవన్ ద్వారా జరగాల్సింది ఉంది. భగవాని యొక్క లీలాశక్తి ద్వారా ఆ యొక్క లీల జరుగుతోంది. ఇక రెండో ప్రధాన కారణం, స్వయంగా శివభగవానుడే ఒక భౌనిక లీలాశక్తి చేత ప్రేరేపితమై కృష్ణు యొక్క దివ్యత్వాన్ని, కృష్ణుడు దేవాదేవుడు, కృష్ణు యొక్క గొప్పతనాన్ని కూడా అక్కడ చాటి చెప్పాలని చెప్పేసి ఈ లీల ద్వారా స్పష్టంగా మనకు తెలుస్తుంది అన్నమాట. మన కొరి లీల ద్వారా మనకు స్పష్టంగా అవగతమవుతుంది కృష్ణుడు దేవాదేవుడు అని చెప్పేసి. ఈ లీల ద్వారా మనకు అర్థమవుతుంది శివభగవానుడికి మహాదేవుడు అని కూడా పేరుంది. మహాదేవ, మహాదేవ అంటే దేవతల్లో కూడా చాలా గొప్పవాడు మహాదేవ. అలాంటి మహాదేవుడు కూడా తన అనుసరించి తన భక్తులంటి బాణాసురుణ్ణి శ్రీకృష్ణు యొక్క దాటికి తట్టుకోలేకుండా అక్కడ చివరికి శివభగవాను కూడా కీర్తించడం జరిగిందనమాట. ఆ తర్వాత శ్లోకాలు మనకు స్పష్టంగా అవగతమవుతుంది. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం, మనం ఎప్పుడైతే బాణాసురుడు చిత్రలేఖ తర్వాత ఉషా యొక్క అంతఃపురంలో ప్రవేశించి అనిరుద్ధుణ్ణి నాగపాశంతో బంధించిన తర్వాత ఇక్కడ ద్వారకలో ఒక నాలుగు మాసాలు అంటే అది వర్షాకాలం సమయం, అది నాలుగు నెలలు అనిరుద్ధుడు కనిపించకపోయేసరికి అటు ఎదువీరందరూ కూడా ఒక చర్చనీయాంశం అవుతుందన్నమాట. అనిరుద్ధుడు ఎక్కడ వెళ్ళాడు, ఏమైంది? ఈ చర్చ జరిగిన సమయంలో దేవర్షి నారదుల వారు ద్వారకలో ప్రవేశించి అప్పుడు స్వయంగా భగవంతుడు దేవాయదేవుడు అయినప్పుడు కూడా మానవ మాత్రమే అక్కడ ప్రదర్శితమై ఉన్నారన్నమాట. ఆ జరిగిన సంఘటనన్నీ తెలియజేశారు. ఈ విధంగా చిత్రలేఖని తీసుకెళ్లడం, అంతఃపురంలో ఉండడం, ఆ తర్వాత బాణాసురుడు బంధించడం, ఇవన్నీ కూడా సవివరంగా తెలియజేసిన తర్వాత యదువీరులందరూ కూడా బలరాముడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, ఇద్దరు గొప్ప సాత్వికి, వీళ్ళందరూ కూడా సిద్ధమవుతారు శోణితపురానికి వెళ్ళడానికి. దేనికోసం? బాణాసురంతో యుద్ధం చేయడం కోసం, తిరిగి అనుదిని తిరిగి తీసుకురావడం కోసం. 12 అక్షౌహిణుల సైన్యాన్ని వాళ్ళు సమకూర్చుకొని వెళ్తారు. ఎక్కడికి? శోణితపురానికి వెళ్ళి అక్కడ రాజ్యంలో ప్రవేశించినప్పుడు ఆ గోడల్ని, గొప్ప గొప్ప ప్రాకారాలని, ఉద్యానవనాలన్నీ కూడా చల్లాచల చేస్తూ ఆ పట్టణం మీద దాడి చేసినప్పుడు వెంటనే బాణాసురునికి విషయం తెలుస్తుంది. బాణాసురుడు తన యొక్క సైన్యాన్ని అప్రమత్తం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత యుద్ధం చన సంగ్రామం అనేది సంకుల సమరం చన భయానకంగా జరుగుతుంది. ఈ యొక్క సమాచారం ఎప్పుడే తెలుస్తుందో ములోకాల్లో కూడా సకల దేవతలందరూ కూడా యక్ష, కిన్నర, కింపురుష అందరూ కూడా ఈవెన్ బ్రహ్మలోకంలో ఉన్న వాళ్ళు కూడా ఆ సంగ్రామం చూడడానికి వస్తున్నారు. ఎందువల్ల? ఎప్పుడైతే ఈ సంగ్రామం జరగడం ప్రారంభమైందో వెంటనే సహాయానికి ఎవరు వచ్చారు? సాక్షి శివ భగవానుడే బాణాసునికి సేనాధ్యక్షుడిగా ఉండి సహాయం చేయడానికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఈ సమాచారం బ్రహ్మలోక వాసు తెలియజేస్తుందో అందరూ కూడా ఆ గగనతలంలో ఆకాశంలో ఉండి అందరూ గమనిస్తున్నారు. ఏం జరుగుతోంది? సంగ్రామం చాలా భయంకరంగా కొనసాగుతోంది. ఆ సమయంలో ప్రద్యుమ్నుడు కార్తికేయంతో పోరాడడం జరుగుతుంది. బలరాముడు బాణాసుని యొక్క మంత్రి నుండి కుంభాండునితో పోరాడడం జరుగుతుంది. కుంభాండునికి సహాయంగా కూపకర్ణుడు అని చెప్పేసి ఇంకొక గొప్ప యోధుడు సహాయంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా సాత్తికి బాణాసునితో యుద్ధం చేయడం జరుగుతుంది. ఇక కృష్ణుడు కూడా యుద్ధం చేస్తున్నాడు. ఇక శివ భగవాన్ సంబంధించి ఆయనకి పరివారం ఉందన్నమాట. భూత, ప్రేత, శాకిని, డాకిని, రకరకాల ఇవన్నీ కూడా అతనికి సహాయంగా వచ్చాయి. అవన్నీ కూడా యుద్ధంలో సహాయం చేస్తున్నాయి. సో కృష్ణ భగవానుడు తన యొక్క ధనుర్విద్యలో యుద్ధతో మొదలన్నీ కూడా ఒక బాణం చేసి అన్ని కూడా తరిమి కొట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఎంతో గొప్ప వీలంటి క్షత్రియందును కూడా శ్రీకృష్ణ యొక్క ధనుర్ విద్యచే వాళ్ళు బాణాలను పయించడం ద్వారా అందుకు కూడా పలాయనం చిత్తగిస్తారు. అదేవిధంగా యుద్ధం జరుగుతున్న సమయంలో ఇక్కడ గొప్ప నష్టం చూస్తాడు బాణాసురుడు. ప్రద్యుమ్నుడు యొక్క ధాటికి సరి కార్తికేయుడు రక్తసిక్తమై తన యొక్క నెమలి ఆహారం చేసుకుని యుద్ధం నుంచి వైద్యులకు వెళ్ళడం జరుగుతుంది. తర్వాత కృష్ణుడు దగ్గరికి బాణాసు రావడం జరుగుతుంది. ఆ విధంగా కృష్ణ యొక్క భీకరం వంటి పోరు చూసి సాత్వికను వదిలిపెట్టి బాణాసురుడు శ్రీకృష్ణుడి మీద యుద్ధం చేయడానికి వెళ్ళడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు ద్వారా యుద్ధం చేసే సమయంలో శ్రీకృష్ణు యొక్క ధాటికి తట్టుకోలేకుండా పోతాడు బాణాసురుడు. తన యొక్క 500 ధనుసులు ప్రయోగించి ఒక్కొక్క ధనుసులో 2 బాణాల చొప్పున ఇంచుమించు 1000 బాణాల పైగా ప్రయోగిస్తుంటాడు. అన్నీ కూడా మధ్యలో సునాతన కూడా చేయడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత బాణాసునికి ప్రాణం యొక్క ముప్పు వాటిల్లినప్పుడు బాణాసురుడు ఒక క్షుద్రదేవతను పూజించేవాడు, తల్లిగా భావించేవాడు. ఆ క్షుద్ర శక్తి తల్లి రూపంగా తల్లి బిడ్డల సంబంధం అన్నమాట. ఆయన పేరు కోటర. బాణాసురుడు రక్షించాలనే ఉద్దేశంతో ఆ యుద్ధంలో నగ్నంగా ప్రత్యక్షమవుతుంది. వెంటనే కృష్ణుడు తల పక్కన నిలుచుకున్నప్పుడు ఆ సమయంలో బాణాసురుడు పాదచారి అయి అంతఃపురం తిరిగి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శివ భగవానుడు యుద్ధం చేయడానికి ముందుకొస్తాడు శ్రీకృష్ణ భగవంతుడు. రకరకాల అస్త్రాలు వాళ్ళు ప్రయోగించుకోవడం జరుగుతుంది. శివ భగవానుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు పర్వతాస్త్రాన్ని ప్రయోగించారు. ఇక్కడ ఆగ్నేయాస్త్రం ప్రయోగించినట్టయితే వారుణాస్త్రాన్ని ప్రయోగించడం జరిగింది. ఈ విధంగా రకరకాల అస్త్రాన్ని కూడా అక్కడ ప్రయోగించడం జరిగింది. ఆ అస్త్రాలు చూసినట్టయితే ఈ ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఏమాత్రం కూడా లెక్కలోకి రాదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. బ్రహ్మాస్త్రం కూడా ప్రయోగించారు శివ భగవానుడు. దానికి ప్రతిసంహారంగా శ్రీకృష్ణ భగవానుడు తిరిగి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం జరిగింది. ఈ బ్రహ్మాస్త్రం యొక్క గొప్ప శక్తి ఏంటంటే అది బ్రహ్మాస్త్రం సంకల్పిస్తే మొత్తం హోల్ ప్లానెట్నే, మొత్తం ఈ లోకాన్ని నశింపజేయగల శక్తి ఉంది. అదే సంకల్పిస్తే ఏదో సంకల్పిస్తాం దాన్ని మాత్రం చేసుకుని రాగలదనమాట. మనం చూడవచ్చు మహాభారతంలో అశ్వత్థామ ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు అతనికి సంకల్పం పాండవులు వంశం అంతా కూడా నశించిపోవాలని చెప్పేసి అతను ఈ ఉత్తర గర్భంలో ఉంటే పరిష్ణ మహారాజుని సంబంధించే ప్రయత్నం చేస్తాడు. కేవలం అతని సంకల్పం అదే. దాన్ని పదిగి సంబంధించడం కోసం అర్జునుడు కూడా ఈ బ్రహ్మాస్త్రాన్ని పయనించడం జరుగుతుంది. చివరికి ఆ రెండు బ్రహ్మాస్త్రాల యొక్క తీవ్రమైన వేడి వల్ల గొప్ప నష్టం వాటిల్తుంటే చివరికి వ్యాస భగవాన్ వచ్చి ఉపసంహరించమంటాడు. వ్యాసభగవాన్ ఉపసంహరించమని కోరినప్పుడు అర్జునుడు గొప్ప భగవద్భక్తులు ఉండడం వల్ల అతనిలో అన్ని దివ్య లక్షణం కలిగి ఉండడం వల్ల ఆ ఉపసంహరించాలని కూడా గొప్ప లక్షణం కలిగి ఉండాలంట. గురుభక్తి కలిగి ఉండాలి, గురుకి సంపూర్ణ శరణాగతులైనటువంటి శిష్యుడై ఉండాలి, గొప్ప భగవద్భక్తులై ఉండాలి, వినయం కలిగి ఉండాలి, ఇలాంటి ఎన్నో ఆ మంచి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించి ఉండాలి. ఇవన్నీ కూడా అన్ని లక్షణాలు కూడా అర్జునుడు కలిగి ఉండడం వల్ల అతను ఉపసంహరించడానికి సాధ్యమైంది. కానీ అశ్వత్థామ ఉపసంహరించడానికి వీలు కాదనమాట. ఆ ఉపసంహరించడానికి వీలు కాకపోయేసరికి చివరికి అది వెళ్ళినప్పుడు చివరికి ఆ భగవంతుడు ప్రత్యక్షంగా రక్షణ జరిగింది అనుకోండి. కానీ ఆ బ్రహ్మాస్త్ర శక్తి మనం గమనించవచ్చు, సంకల్పిస్తే ఆ పరిమాత్రం చేసుకొని రాగలుగుతాం. కానీ ఆధునటువంటి మనం ఈ శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి ఈ అణుబాంబులు అలాంటి లేదు, డ్రాప్ చేస్తే మొత్తం పూర్తిగా నశించిపోతుందన్నమాట. మనం ఏది తయారు చేసినా దానికి కాలుష్యం వస్తుందన్నమాట. ఒకప్పుడు ఒక కార్టూన్ వేశారు, ఒక హాస్య సంబంధించిన ఒక కార్టూన్ అనమాట. ఒక పుష్పక విమానాన్ని వేశారు, పక్కన ఏరోప్లేన్ వేశారనమాట. ఏరోప్లేన్ వెనకాల తెలుసు నీకు, ఆ ఏరోప్లేన్ వెళ్ళినప్పుడు కానీ రాకెట్ వెళ్ళినప్పుడు వెనక అంతా కూడా ఈ కాలుష్యం ఏర్పడుతుంది. ఆ కొంతసేపు వరకు ఆ మేఘాల మధ్య అలాగే ఉంటుంది, మీరు గమనించే ఉంటారు. అది కాలుష్యం, ఆ కాలుష్యం కూడా ఓజోన్ పొరని దెబ్బతినేస్తుంది. దానికి కింద ఇచ్చి మనిషి ఏం చేసినా కూడా కాలుష్యాన్ని సృష్టించడానికి ఇది కూడా ఒక ఉదాహరణ అని చెప్పేసి ఒక కార్టూన్ చిత్రీకరించారనమాట. అంటే ఇంతకుముందు కూడా వాళ్ళు వివిధ లోకాలు వెళ్లేవాళ్ళు, పుష్పక విమానం ద్వారా, మంత్రశక్తి ద్వారా, తంత్రశక్తి ద్వారా వాళ్ళు ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి వెళ్లేవాళ్ళు. కానీ ఎలాంటి కాలుష్యం ఉండేది కాదు. కానీ మానవుని యొక్క సృజనశక్తి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా శివభగవానుడు ప్రవేశించిన బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించడం జరుగుతుంది. తర్వాత పాశుపతాస్త్రాన్ని కూడా వదలడం జరుగుతుంది. శివభగవానుడు ఆ పాశుపతాస్త్రం వదిలినప్పుడు ఇతను శ్రీకృష్ణ భగవానుడు నారాయణ అస్త్రాన్ని వదలడం జరుగుతుంది. ఈ విధంగా అస్త్రానికి ప్రతి అస్త్రం తెలిసిన తర్వాత ఇక కృష్ణ భగవానుడు ఒక జృంభణాస్త్రం అంటే ఆ అస్త్రం వదిలినట్టయితే ఆవులింతలు వస్తాయన్నమాట. వచ్చిన ఉద్యమం వదిలి మర్చిపోయేసి ఆవులింతలు వేస్తుంటాం. ఎప్పుడైతే కృష్ణుడు ఈ జృంభణాస్త్రం వెళ్ళినప్పుడు సో శివ భగవానుడు ఆవులించ గురవుతాడనమాట. అప్పుడు బాణాసురుడు తిరిగి రావడం జరుగుతుంది. బాణాసురుడు తిరిగి వచ్చి యుద్ధంలో మళ్ళీ పాల్గొంటాడు. ఆ తర్వాత బాణాసురుడు యుద్ధం చేసిన సమయంలో చివరికి శివభగవానుడు మేల్కొని తిరిగి యుద్ధం చేయడానికి వస్తానమాట. ఆ యుద్ధం చేసినప్పుడు ఈ చివరిగా ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఏంటి అస్త్రం? శివజ్వరం. ఈ శివజ్వరం అంటే ఏమో కాదు, ఈ సూర్యుడు 12 రెట్లు వేడి ఉన్నప్పుడు ఆ ఉన్న పర్సానిఫికేషన్, ఆ రూపమే శివజ్వరం అంటారు. శివభగవానుడు ఈ శివజ్వరాన్ని ఎప్పుడు ప్రయోగిస్తారంటే సృష్టి లయం చేసే సమయంలో, సృష్టిని లయం చేసే సమయంలో ఈ శివజ్వరాన్ని ఉపయోగిస్తానని చెప్పేసి శ్రీమద్ భాగవతం మనకి తెలియజేస్తుంది. అంటే ఆ పూర్తిగా భస్మమైపోతుంది అన్నమాట. మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, ఆ విలక్షణ వంటి వికృత రూపాన్ని కలిగి ఉంటుంది ఈ శివజ్వరం. ఈ శివజ్వరాన్ని చివరిగా శ్రీకృష్ణుడు వదిలినప్పుడు దానికి ప్రతిస్పందనగా విష్ణు జ్వరాన్ని వరణం జరుగుతుంది. ఇది అత్యంత వేడిని కలిగి ఉంటుంది. ప్రస్తుతం సూర్యుడు ఉన్నటువంటి ఎందుకంటే 12 రెట్లు ఊహించుకోండి. శ్రీమద్ భాగవతంలో తన చక్కటి వివరణ ఉంది. ఇక్కడ విష్ణు కూడా ఆ అస్త్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తిగా చలదనాన్ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ రెండు అస్త్రాల మధ్య ఈ పోరు కొనసాగుతుందో ఆ తర్వాత క్రమంగా శివజ్వరం యొక్క తీవ్రత తగ్గిపోవడం జరుగుతుంది. తగ్గిపోయే సమయంలో చివరికి ఇతనికి పూర్తిగా కంపించిపోతాడు శివజ్వరం. ఇది పర్సానిఫికేషన్. కంపించిపోయి ఆశ్రయం కోసం శివభగవాన్ని తన యొక్క యజమాని నుండి శివుని ప్రార్థిస్తున్నాడు రక్షించమని చెప్పేసి. రక్షించమని చెప్పేసి శివుని ప్రార్థించినప్పుడు శివభగవాన్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాదు. స్పష్టంగా ఈ శ్లోకాలు వివరించబడింది ఎలాంటి ప్రతిస్పందన అనే సమయంలో. ఇక చివరికి తనకు శ్రీకృష్ణుడే శరణ్యమని భావించి వెళ్లి నేరుగా కృష్ణ యొక్క పాదాల యొక్క ఆశ్రయం తీసుకుంటాడు శివజ్వరం. ఆ తీసుకుని ఈ శ్లోకాన్ని కీర్తన జరిగింది. అప్పుడే మనకు చక్క అవగతం చెప్పేసి ఈ యొక్క కొంత ముందుకెళ్లి ఈ యొక్క శ్లోకం మనం సంక్షిప్తంగా తెలుసుకున్నాం. మనం తెలుసు భగవద్గీతలో కూడా స్వయంగా శ్రీకృష్ణ భగవాన్ తెలియజేస్తున్నారు, ఎవరు నన్ను సర్వకారణాలకి కారణం తెలుసుకుంటారు, ఎవరు తెలుసుకుంటారు స్పష్టంగా దేవాది శ్రీకృష్ణ తెలియజేస్తున్నాడు. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతి వాసుదేవ సరమితి సా మహాత్మ సుదుర్లభ. ఇక మహాత్మైన పదం ఎవరికి ఉపయోగించాలనే విషయం కూడా భగవాన్ తెలియజేస్తున్నాడు. ఎవరికి ఉపయోగించాలి మహాత్మైన పదం? ఎవరైతే అనేక జనన మరణముల తరువాత కృష్ణుడు వాసుదేవుడే సర్వకాలానికి కారణం తెలుసుకుంటాడో అతను సంపూర్ణ శరణాదిని పొంది భక్తి సేవలో నిమగ్నం అవుతాడనమాట. ఇంకో శ్లోకంలో కూడా భగవాన్ తెలియజేస్తాడు, ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం. ఈ శ్లోకంలో భగవాన్ తెలియజేస్తున్నాడు అనేక జన మరణ అనేక జన్మల్లో ఏ మానవులైతే ఈ సుకృత కర్మాచరణ ఆచరించి ఈ జన్మలో కూడా ఈ సుకృత కాలాన్ని ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే భగవంతుని యొక్క పాద పద్మాల యొక్క ఆశ్రయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అన్ని పాపాల నుంచి వాళ్ళు క్షేమింప చేసుకున్న తర్వాత సంపూర్ణంగా వాళ్ళు భక్తి సేవల్లో నిమగ్నం అవుతారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎవరు భగవాన్ యొక్క ఆశ్రయం తీసుకుంటారు. ఈ శ్లోకంలో శివజ్వరం కీర్తించేనంటే నీ యొక్క గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకోకుండా వాళ్ళ విధంగా వాళ్ళు నీకు దూరమై వాళ్ళు అనేక రకాల కష్టాలను వాళ్ళు అనుభవిస్తున్నారు. అందుకే భగవంతుని యొక్క ఈ లీలలో మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఇంత మహిమాన్వితమైనటువంటి సంఘటన అన్ని కూడా వాళ్ళందరూ కూడా భగవాన్ యొక్క శరణ తీసుకున్నప్పుడు అల్పం మాత్రమే మనం తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నాం? మనం శిల ప్రభువులు వారు మన ప్రవచనం తెలియజేస్తున్నారు. మొత్తం అయితే మనం చూస్తున్నామో ఈ యొక్క బ్రహ్మాండం ఈ చతుర్దశ భవనాలు ఈ మనం ఉన్న బ్రహ్మాండానికి ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ వచ్చేసి చతుర్ముఖ బ్రహ్మ శిల ప్రభువులు ఈ పదాన్ని ఉపయోగించారు. ప్రెసిడెంట్ మీన్స్ ప్రెసిడెంట్ ఫర్ దిస్ ఫోర్డ్ ప్లానెటరీ సిస్టమ్ ఇంక వచ్చేసి చతుర్ముఖ బ్రహ్మాండం. ఇలాంటి బ్రహ్మాండాలు కొన్ని కోట్ల కొద్ది బ్రహ్మాండాలు ఉన్నాయి భౌతిక లోకాలే. దశముఖ బ్రహ్మ, సహస్రముఖ బ్రహ్మ, లక్షముఖాన బ్రహ్మ, ఇలాంటి బ్రహ్మాండాల అన్ని కూడా ఇలాంటి బ్రహ్మ అన్ని కూడా ఈ శేషుడి పట్ల శేషుడు పైన అవి వసించే సమయంలో ఒక ఆవగింజంత పరిణామం మాత్రమే ఉన్నాయంట. ఇది చెప్తూ ఎందుకు తెలియజేస్తుంటే శిల ప్రభుపాల వారు భగవంతుని యొక్క అమోఘ శక్తిని ఇక్కడ కీర్తిస్తున్నారు శిల ప్రభుపాల వారు. అంతేకాకుండా భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల అనేక మంది బ్రహ్మలు అనేక నుండి బ్రహ్మాండాలు సృష్టింపబడి లయింపబడుతుంటాయంట. కాదండి, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి దేవాదేవుని యొక్క గొప్ప శక్తి ఏంటి. అలాంటి బ్రహ్మాండంలో భూలోకం ఒకటి, ఆ భూలోకంలో భారతదేశం ఒకటి, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒకటి, ఆంధ్ర రాష్ట్రంలో చిత్తూరు జిల్లా ఒకటి, చిత్తూరు జిల్లాలో తిరుపతి ఒకటి. అంటే ఎంత నెగ్లిజిబుల్ మన యొక్క స్థితి ఏంటి అవగతం చేసుకుని భగవంతుని శరణాది పొంది భక్తి సేవలు చేసుకునే విషయంలో అతని యొక్క మహిమాన్విత శక్తిని మనం గుర్తించి వినయపూర్వకంగా భక్తి సేవలు చేసుకోవాల్సిన అవసరం గురించి మనం తెలియజేస్తాం అనమాట. ఇక్కడ శివజ్వరం అంటే ఎంతో శక్తివంతమైన పర్సానిఫికేషన్. అక్కడ అంటే సూర్యుని అనుకోండి, సూర్యుని 12 వేడిగా ఉన్నప్పుడు అతని యొక్క పర్సానిఫికేషన్, ఆయన తన శక్తిని ప్రయోగించినప్పుడు కూడా నిర్వీర్యమైపోతున్నాడు. ఆయన ఇంతకుముందు శ్లోకాలను తెలియజేశారు, భగవంతుడు ఇదేం కీర్తిస్తున్నాడు, అనంత శక్తి సంపన్నుడవు, సకల జీవులకు పరమాత్మ స్వరూపుడవు, నీకు నమస్తులు. సృష్టి స్థితి లయములకు నీవే కారణుడవు. ఇక్కడ బ్రహ్మ గురించి ఆయన తెలియజేస్తున్నారు, శివుని గురించి తెలియజేస్తున్నారు. వాళ్ళకి ఏదైతే ఉన్నాయో వాళ్ళ కేవలం ఒక కార్యాన్ని చేయగలరు. ఇక్కడ కృష్ణుడు విష్ణువు ఏ కార్యాన్ని చేయగలరు? సృష్టిని చేయగలరు, అదేవిధంగా స్థితిని లయాన్ని కూడా చేయగలరు అన్నమాట. మనకు తెలుసు విధాత బ్రహ్మ, బ్రహ్మ సృష్టికి విధాత కూడా విష్ణువే, కమలనాభ. ఈ విధంగా 25 శ్లోకం అదే కీర్తించడం జరిగింది. వేదాలు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కీర్తిస్తున్నాయి. అందుకే కేవలం మీరు ప్రశాంతిస్తున్నంత మాత్రం కూడా నన్ను అవగతం చేసుకుంటా అని చెప్పేసి వేదాల్లో ఒక శ్లోకంతో ద్వారా బాగుంది కీర్తిస్తున్నాయన్నమాట. ఆ వేదలో ఏం చేయడం జరిగింది, మనకెంతో కరుణతో తన యొక్క ప్రసాదాన్ని ఇచ్చి మనల్ని పైతను గావించి తన తాను అర్థం చేసుకునే అవకాశం కూడా బాగుంది కల్పిస్తున్నాడు. వేదలో ఒక శ్లోకం ఉందన్నమాట, ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి, స్మృతిర్లంబే సర్వగంతీనాం విప్రమోక్ష. ఈ శ్లోకంలో వేదనలో ఈ శ్లోకం తెలియజేస్తోంది, భగవద్ ఎంతో కరుణతో మనం అతన్ని అవగాహన చేసుకోవడం కోసం ప్రసాదం రూపంలో మనం ప్రయత్నం చేస్తున్నాడు. ఏ విధంగా ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది, ఎప్పుడైతే భగవంతుని నివేదించినటువంటి ప్రసాదం మనం తీసుకుంటామో ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల మన స్థితి పవిత్రమవుతుందంట. మన స్థితి పవిత్రమైనప్పుడు మన యొక్క స్మృతి పవిత్రమవుతుంది, మన స్మృతి పవిత్రమైనప్పుడు ఆ సర్వగంధులన్నీ కూడా పవిత్రమైనప్పుడు సర్వగంతీనాం విప్రమోక్ష. విప్రమోక్ష అంటే ఏమి ఇక్కడ, అప్పుడు ఆ అవసరాన్ని కూడా ధార్మికంగా తయారవుతాయంట. ధార్మిక తయారై ఆ ఆలోచనని కూడా భగవాన్ యొక్క పాదపద్మల చింత వెళ్తాయంట. సో బంధు ఎంత కృపతో ఈ అవకాశం కల్పిస్తామో అర్థం చేసుకోవచ్చు. అందుకే చైతన్య చరితామృతంలో ప్రసాద అనే దానికి కూడా చక్కటి అర్థాన్ని ఇస్తారు. ప్రసాద ప్రభు సాక్షాత్ దర్శనం, బై గివింగ్ హిజ్ మెర్సీ, ఆ బై గివింగ్ ప్రసాదం, ప్రసాదం స్వీకరించడం ద్వారా తన తాను అవగాహన చేసుకునే శక్తి మనకి భగవంతుడు ఇస్తున్నాడు. లేదంటే అతను అవగాహన చేసుకోవడం మనకు వీలు కాదు. మన మొట్టమొదటి భవనికి నామం కంటే ప్రసాదం ద్వారా మనం ప్యూరిఫై అవుతాం. మనం అప్పుడే ఈ యొక్క ఉన్నతమైనటువంటి సాహిత్యం మనకు అర్థమవుతుంది, మన చైతన్య పవిత్రమవుతుంది. మన చైతన్య పవిత్రమైనప్పుడు భవనికి నామాన్ని శుద్ధంగా జపం చేయగలిగే శక్తి కూడా మనకు వస్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ తర్వాత ఇంకా మరింత సులభతరంగా భగవంతుడు తన యొక్క నామాన్ని భవనికి నామానికి అంటే వ్యత్యాసం లేదు, అభినత్వం నామనామినో, ఆ యొక్క నామాన్నిచ్చి తిరిగి తన పవిత్రం చేసి తన అవగాహన చేసుకోవడానికి శాస్త్రాన్ని ఇచ్చి తన యొక్క ఆశ్రయాన్ని ఇచ్చి ఆ విధంగా భక్తి సేవలు స్థిరం చేసి తిరిగి తన ధామానికి తెచ్చుకుంటున్నానమాట. అందులో ఇదొక లీల. ఈ లీల ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే ఇంతటి గొప్ప శక్తి సంపన్నులు కూడా చివరికి వినయపూర్వకంగా వాళ్ళ భవాన్ని కీర్తించి వారు భక్తి సేవలు స్థిరులయ్యారు అనే విషయం మనకి అర్థం చేసుకోవాల్సింది. ఈ శ్లోకంతో శివజ్వరం యొక్క ప్రార్థన పూర్తి అవుతుంది. ఆ తర్వాత భగవంతుడు శివజ్వరానికి ఆశీర్వాదాన్ని ఇచ్చి చివరికి శివుని యొక్క భక్తులు అతన్ని బాణాసుని కూడా శివుని యొక్క ప్రధాన వంటి పూజ చేసేవాళ్ళు అతను కూడా ప్రధాన వంటి వ్యక్తిగా అనుగ్రహం ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎవరికి? బాణాసురునికి. శివజ్వరాన్ని అని కూడా ఆ విధంగా ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది. శ్రీకృష్ణ ఇంకా తెలియజేస్తున్నాడు ఏంటంటే, ఎవరైతే ఈ చక్కటి సంవాదాన్ని ఈ యొక్క లీలని చక్కగా శ్రవణం చేస్తారో, ఏదైతే చక్కగా శ్రవణం చేస్తారో, ఏదైతే చక్కగా అధ్యయనం చేస్తారో, వారికి ఈ అన్ని రకాల తాపాల నుంచి వాళ్ళు విముక్తి చెందుతారని చెప్పేసి భగవంతుడు ఆశీర్వదిస్తారన్నమాట. ఇది ఈ శ్లోకం యొక్క సంక్షిప్త సమాచారం. ఈ శ్లోకంలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యం అంటే తప్పనిసరిగా ఎవరైతే నీ యొక్క ఆశ్రయం తీసుకుంటారో వాళ్ళు వాళ్ళ తప్పులను సరిదిద్దుకొని ఆ తర్వాత నీ అనుగ్రహం వల్ల మిమ్మల్ని గొప్ప భక్తులై నీ ధామానికి తిరిగి చేరుకుంటారు అనే విషయాన్ని ఈ శివజ్వరం బాగుంది కీర్తిస్తుంది అనమాట. అదేవిధంగా మూడో శ్లోకంలో కూడా శివజ్వరం భవన్ యొక్క అవతార ప్రయోజనం గురించి కూడా ఆయన కీర్తించడం జరుగుతుంది. నీకు దుష్టును శిక్షించడం కంటే కూడా నీ యొక్క భక్తులు రక్షించుకునే విషయంలో ఎక్కువ మక్కును కలిగి ఉంటావు. ఈ విధంగా వాళ్ళని రక్షించడం కోసం, సాధువుల్ని ఋషుల్ని రక్షించడం కోసం వివిధ యుగాల్లో ఎంతముందు అవతరించావు, ఇప్పుడు అవతరించావు, ఇక ముందు కూడా అవతరిస్తావు అని చెప్పేసి మూడో శ్లోకంలో కీర్తన జరిగింది. ఈ లీల కూడా ఈ బాణాసుర తర్వాత కృష్ణ యొక్క యుద్ధం ద్వారా కూడా భూభారం కూడా అనే తగ్గించడం కూడా ప్రధాన కారణం అది. ఇది ఈ శ్లోకం యొక్క సంక్షిప్త సమాచారం. ప్రశ్న కూడా తీసుకుంటాం తర్వాత. ఈరోజు ఏకాదశి, ఏకాదశి వ్రతాన్ని మహత్యాన్ని చెప్పిన తర్వాత కొన్ని ప్రశ్నలు కూడా తీసుకుంటాం మీకు సందేహం ఉన్నట్టయితే. సో ఈరోజు విజయ ఏకాదశి, చాలా గొప్ప మహత్యం గల ఏకాదశి. ఈ విజయ ఏకాదశి మహత్యాన్ని స్కంద పురాణంలో శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠ మహారాజు యొక్క సంవాదంలో మనకు ఇక్కడ వ్యక్తమై ఉంది. శ్రీకృష్ణ భగవానుని వెళ్లి సంప్రదించారు యుధిష్ఠ మహారాజు, ఓ జనార్దన అచ్యుత, ఈ మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేంటి, దాన్ని ఏ విధంగా ఆచరించాలి, నేను ఆచరించడం వల్ల పొందే ఫలితం ఏంటి అని అడిగినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ విజయ ఏకాదశి యొక్క మహత్యాన్ని తెలియజేయడానికి సిద్ధమవుతారన్నమాట. చెప్తూ ఈ సమస్త పాపాలను తొలగించడమే కాకుండా దీన్ని మహత్యం తెలుసుకోవడం కోసం ఒకసారి దేవర్షి నారదుల వారు బ్రహ్మని సంప్రదించడం జరిగింది. ఈ ఏకాదశి మహత్యాన్ని గురించి అడిగినప్పుడు బ్రహ్మ తెలియజేసిన విషయాన్ని నీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను అని చెప్తూ దేవర్షి నారదవాడు అడిగిన ప్రశ్నకి బ్రహ్మ తెలియజేస్తూ విజయ ఏకాదశి యొక్క మహత్యాన్ని శ్రద్ధగా వినండి. ఈ ఎవరైతే విజయ ఏకాదశిని పాటిస్తారో వాళ్ళు తప్పకుండా విజయవంతులు అవుతారు, సమస్త పాపాల నుంచి వాళ్ళు విముక్తిని పొందుతారు, వాళ్ళు యశోమతి మీన్స్ కీర్తిమంతులు అవుతారు అనే విషయాన్ని బ్రహ్మదేవుడు తెలియజేశారన్నమాట ఎవరికి, నారద మహర్షికి తెలియజేస్తూ ఆయన శ్రీరామచంద్ర వారి యొక్క చరిత్రనే తెలియజేయడం జరిగిందనమాట. ఈ విధంగా విజయ ఏకాదశిగా ప్రాముఖ్యత సంతరించుకుంది బ్రహ్మదేవుడు తెలియజేస్తూ గోదావరి నది తీరంలో ఈ పంచవటి దగ్గర ఉన్నప్పుడు శ్రీరామచంద్ర వారు కథ అక్కడి నుంచి ప్రారంభమైంది. సీతాదేవి అక్కడ ఉన్న సమయంలో, శ్రీరామచంద్ర దూరంగా ఉన్న సమయంలో రావణాసురుడు వచ్చి సీతామాతని తీసుకుని వెళ్ళిన తర్వాత శ్రీరామచంద్రుడు పూర్తిగా దుఃఖ విహ్వలుడై సీతామాత కోసం తీవ్రంగా ప్రతిపిస్తూ వెళ్ళేటప్పుడు జటాయు సంప్రదించడం జరిగింది. అతను జటాయు క్లుప్తంగా కొన్ని సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అంత్యక్రియలు చేసిన తర్వాత హనుమంతుని యొక్క సహాయంతో శుక్రుడు వాళ్ళందరూ కూడా మైత్రి చేసుకోవడం జరుగుతుంది. శుక్రుని యొక్క సహాయంతో అశేషం వంటి వానర సైన్యంతో సముద్రం యొక్క దగ్గర రావడం జరుగుతుంది. విషయం తెలుస్తుంది ఈ లంక నగరంలో సీతామాత ఉన్నట్టు హనుమంతుని యొక్క జాడ ద్వారా, హనుమంతుని యొక్క ఆచుకి ద్వారా. ఇప్పుడు అందరూ వానర సైన్యం శ్రీరామచంద్రులు లక్ష్మణుల సహాయంతో లంక వెళ్ళాలి, ఈ సముద్రాన్ని ఏ విధంగా దాటాలి అని ప్రశ్నించుకున్నప్పుడు శ్రీరామచంద్రుల వారు లక్ష్మణుడు అడతారు ఏ విధంగా దీన్ని ఈ పని సాధించాలని చెప్పేసి. అప్పుడు లక్ష్మణుడు ఒక సలహా ఇస్తాడు. ఆ సలహా ఏంటంటే అక్కడికి ఒక 4 మైళ్ళ దూరంలో బకదల్య అనే ఒక గొప్ప ముని ఉన్నాడు, అతను బ్రహ్మదేవుని కూడా దర్శించుకున్న గొప్ప మహాత్ముడు, గొప్ప ముని, అతను కూడా త్రికాలగ్నుడు, భూత భవిష్యత్ తత్వాన్ని కూడా తెలిసినటువంటి గొప్ప ఋషి ఆయన. ఆయన మనం ఆశ్రయం తీసుకున్నట్టయితే దీన్ని ఏ విధంగా పరిష్కరింప చేసుకోవాలని సలహా ఇస్తని చెప్పేసి లక్ష్మణుడు శ్రీరామచంద్రుడు ఆ యొక్క ఆశ్రమానికి వెళ్ళడం జరుగుతుంది. ఈ బకదల్య దల్బ్య అనే ఆశ్రమం వెళ్ళినప్పుడు వెంటనే దాన్ని గుర్తించి సాధారణంగా ఆహ్వానించి వచ్చిన వ్యక్తి ఎవరో సాక్షాత్ స్వయంగా మహావిష్ణువు ఈ దృష్టిని శిక్షణ కోసం ఆశించినటువంటి స్వామివారిని చెప్పేసి గుర్తించి సాధారణంగా ఆహ్వానించి సేవ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన సాధారణ మానవ ఉల్గా స్పందిస్తూ ఈ విధంగా ఈ దృష్టి రావణాసుని యొక్క సంబంధించిన నిమిత్తం వెళ్తున్నాం. ఈ సముద్రం మనకు అడ్డుగా ఉన్నది, దీన్ని ఏ విధంగా దాటాలి, మీ విషయంలో మీ సలహా తీసుకునేకి వచ్చాం, సులభమైన మార్గం తెలియజేయండి అని చెప్పేసి శ్రీరామచంద్ర వారు తెలియజేస్తారన్నమాట. అప్పుడు ఈ భగదల్వ ముని ఈ విజయ ఏకాదశి మహత్యం తెలియజేస్తారు. ఏం చేస్తారంటే మీరు ఏకాదశి ముందు రోజు ఒక బంగారు కానీ లేదా వెండి కానీ లేదా రాగి కానీ లేదా మట్టి పాత్రలో జలాన్ని తీసుకొని వాటికి ఈ మామిడి ఆకులతో చక్కగా అలంకరింపచేసి సప్త ధాన్యాలతో ఆ ధాన్యాల మీద ఈ కలశాన్ని పరిస్థాపన చేసి ఆ కలశం మీద స్వర్ణంతో చేసినటువంటి నారాయణమూర్తిని ప్రతిష్ఠించి ఏకాదశి రోజున ఉదయం ప్రాతకాల సమయంలో స్నానం ఆచరించి ఆ స్వామివారికి పత్రము, మేము తులసి పత్రం, పుష్పము, ధూపము, దీపం వీటిదన్నీ కూడా పూజించి తర్వాత స్వామివారికి నివేదన చేసిన తర్వాత ఆ రోజు రాత్రంతా కూడా జాగరణ చేసి ఆ తర్వాత మరుసటి రోజున ఇది ఒక చక్కటి బ్రహ్మచారి బ్రాహ్మణుడికి ఈ కలశంతో పాటు ఆ స్వర్ణంతో కొండి నారాయణుని దానం చేసి అన్నట్టయితే నీకు ఈ విజయం సిద్ధిస్తుంది, ఇది పాటించే విధానం అని చెప్పేసి ఈ భగదల్వ్యముని అశ్వినాథంలో తెలియజేస్తారు. చూసిన విధంగా అదంగా చేసి ఆ ఏకాదశి వ్రతాన్ని పాటించి అదంగా ఇవ్వడం జరుగుతుంది. మనకు తెలుసు ఆ తర్వాత మనకు ఆ తర్వాత ఈ సేతు బంధనం చేయడం, ఆ తర్వాత రావణాసుని సంహారం చేయడం ఏం జరుగుతుంది. ఇది స్వయంగా బ్రహ్మ నాదునికి తర్వాత శ్రీకృష్ణుడు విష్ణు తెలియజేసి విషయం తెలియజేస్తూ ఎవరైతే చక్కగా శ్రవణం చేస్తారో ఈ యొక్క చరిత్రని వాళ్ళకు వాజ్పేయి యజ్ఞం చేసే ఫలితాన్ని వాళ్ళు పొందడం జరుగుతుంది. అంతేకాకుండా అన్ని రకాల పాపాల నుంచి వాళ్ళు విముక్తులవుతారు అని చెప్పేసి తెలియజేస్తారు. అందువల్ల ఈ విజయ ఏకాదశి ఎవరైతే పాటిస్తారో వాళ్ళ జీవితంలో విజయాన్ని పొందుతారని చెప్పి తెలియజేస్తారు. యథావిధిగా మనుషులకు ప్రభావించిన విధానం ఏంటంటే ఈ ఏకాదశి రోజున ఎక్కువగా భౌనిక నామాన్ని జపం చేస్తూ ఈ భగవత భాగవతాన్ని మనం చర్చిస్తూ మరింత భౌనిక ఉపవాస ఈ రోజున భౌనిక ఎక్కువగా ఆశ్రయం తీసుకుని పూర్తి మరింత కృష్ణతనం రావడానికి మనం ప్రయత్నించాలి. చైతన్యబాబు కూడా తెలియజేస్తారు ఎవరైతే ఈ ఏకాదశి పాటిస్తారో వాళ్ళు భక్తి సేవల్లో శీఘ్రంగా వాళ్ళు సుప్రతిష్టలు అవుతారు, వాళ్ళు తొందరగా వాళ్ళ భక్తి మార్గంలో అభివృద్ధి చెందడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తారు. కాబట్టి ఏకాదశిన ఎక్కువగా మన భౌనిక నామాన్ని జపం చేసి ఆ తర్వాత మన ఇతరులు కూడా ప్రజలు చేసినట్టయితే మనం శ్రీకృష్ణు యొక్క సంపూర్ణ ప్రేమకు మనం పాత్రలో కాగలము. ఇది ఈరోజు ఏకాదశి యొక్క సంక్షిప్త సమాచారం. రేపు ద్వాదశి పాలన సమయం 6:20 నుంచి 10:19 వరకు ఉన్నదన్నమాట. ఇది ఈరోజు భాగవతం మరియు ఏకాదశి మాధ్యమిక సంక్షిప్త సమాచారం.